ஆறு ஏழு சாம்பராய
ந சாம்பராய
பிரதிபாதி பாலம்
பிரதிபாதி பாலம்
பிரமாத்யந்தம்
பிரமாத்யந்தம்
வித்தமோஹேன மூடம்
வித்தமோஹேன மூடம்
அயம் லோகோ நாஸ்தி
அயம் லோகோ நாஸ்தி
பைதி மானி
படைதி மானி
புனர்புனஹ
புனர்புனர்வா
வசமாபத்யதே மே
வசமாபத்யதே மே
ஸ்ரவணாயாபி
ஸ்ரவணாயாபி
பஹுபிர்யோ ந லப்யஹ
பஹுபிர்யோ ந லப்யஹ
ஸ்ருண்வந்தோபி
ஸ்ருண்வந்தோபி
பஹவோயம் ந வித்யுஹ
பஹவோயம் ந வித்யுஹ
ஆச்சர்யோ வத்தா
ஆச்சர்யோ வத்தா
குசலோஸ்ய லப்தா
குசலோஸ்ய லப்தா
ஆச்சர்யோ ஜ்ஞாதா
ஆச்சர்யோ ஜ்ஞாதா
குசலானுசிஷ்டஹ
குசலானுசிஷ்டஹ
வித்யா அவித்யா లేదా జ్ఞానము అజ్ఞానము లేదా శ్రేయో మార్గము ప్రేయో మార్గము అని రెండు మార్గాలు మానవుడి ముందు నిలుస్తాయి. ఈ రెండు మార్గాలు ఎలాంటివంటే అంతరం ఉన్నటువంటివి, అంటే భేదం ఉన్నటువంటివి, పరస్పర విరుద్ధమైనటువంటివి, వేర్వేరు లక్ష్యాలకు తీసుకువెళ్ళి. జ్ఞాన మార్గం ఒక లక్ష్యాన్ని చేరిస్తే అజ్ఞాన మార్గం మరొక లక్ష్యానికి తీసుకువెళ్తుంది. మరి నచికేతుడేమో జ్ఞానాన్ని కోరేటువంటి వాడే అని యమధర్మరాజుకు తెలుసుకున్నాడు. అజ్ఞానంలో అవిద్యలో మునిగిపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని కూడా యమధర్మరాజు తెలియజేశాడు. అటువంటి వాళ్ళందరూ కూడా తామే బుద్ధిమంతులమని, గొప్ప పండితులమని, అవతార పురుషులమని, తత్వ జిజ్ఞాసాపరులమని ఇలా తిరుగుతూ ఉండేటువంటి మూఢులైనటువంటి వాళ్ళు, మూర్ఖులైనటువంటి వాళ్ళు, గుడ్డివారిచే నడిపించబడేటువంటి గుడ్డివారే. ఎవరు వీళ్ళు అని అంటే గుడ్డి వాళ్ళ చేత నడిపించబడే గుడ్డి వాళ్ళు. ఎందుకు ఇంత మాట అన్నారంటే, ప్రాపంచిక విషయాలే ప్రధానం, భోగాలే ప్రధానం, ఈ లోకంలో అందుకోవాల్సినటువంటి సుఖభోగాలే ముఖ్యమైనటువంటివి, ఇంతకన్నా ఇంకేమీ లేదు, పరం అనేటువంటిది లేదు, పరమాత్మ అనేటువంటి వాడు లేడు, ఉన్నదంతా ఈ జన్మే, కాబట్టి హాయిగా అనుభవించండి, ఏమైనా చెయ్యండి, కావాలంటే వేదాల్లోనే చెప్పారు చూడండి అని చెప్తూ ఉండేటువంటి వాళ్ళు మూర్ఖులు, మూఢులు. ఎందుకంటే కర్మకాండ అనేటువంటిది వేదాల్లో ఉన్నమాట నిజమే, వేదాల్లోనిదే కర్మకాండ. మనం ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు పొందటానికి, ధనాన్ని సంపాదించడానికి ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో, పూజా పునస్కారాలు, యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు, వీటన్నింటిని గురించి చెప్పినటువంటిది కర్మకాండ. దాన్ని గురించి మాత్రమే తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ మూఢులు, ఈ బుద్ధిహీనులు. ఇంతవరకు తెలుసుకొని ఇంతే ఉన్నది అంటారు. కానీ దాని తర్వాత ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఉన్నదని, మానవ జీవిత పరమ లక్ష్యం మోక్షాన్ని అందుకోవటం అని తెలియదు వాళ్ళకి. అలా తెలియక, దాన్ని అర్థం చేసుకోలేక అమాయకులైనటువంటి వాళ్ళని ఈ కర్మకాండలోనే ఉంచేస్తారు. ఆ కర్మకాండలో ఉంచటం వల్ల సంసార జన్మరణ చక్రంలో ఇరుక్కుపోతుంటారు. మరి ప్రేయ మార్గంలో నడిచేటువంటి వాళ్ళ యొక్క గతి ఏమిటి, చివరికి వాళ్ళు ఏమవుతారు? నసాంపరాయః
నసాంపరాయః
ప్రతిభాతి బాలం
ప్రతిభాతి బాలం
ప్రమాద్యంతం
ప్రమాద్యంతం
విత్తమోహేన మూఢం
విత్తమోహేన మూఢం
అయం లోకో నాస్తి
అయం లోకో నాస్తి
పరైతి మాని
పరైతి మాని
పునః పునః
పునః పునః
వశమాపద్యతే మే
వశమాపద్యతే మే
నసాంపరాయః
నసాంపరాయః
ప్రతిభాతి బాలం
ప్రతిభాతి బాలం
ప్రమాద్యంతం
ప్రమాద్యంతం
విత్తమోహేన మూఢం
విత్తమోహేన మూఢం
అయం లోకో నాస్తి
అయం లోకో నాస్తి
పరైతి మాని
పరైతి మాని
పునః
పునః పునః
వశమాపద్యతే మే
వశమాపద్యతే మే
విత్తమోహేన ధనం వల్ల కలిగినటువంటి మోహం తోటి బాగా ధన సంపాదన వల్ల మోహం కలుగుద్ది. ఆ మోహం తోటి ప్రమాద్యంతం మతిపోయినటువంటి వాళ్ళై మూఢం మూర్ఖుడైనటువంటి వాడు బాలం బాలుడైనటువంటి వాడికి తాంపరాయ ముందుగతి అంటే సాధించాల్సింది ఏమిటో నా ప్రతిభాతి వాళ్ళకి తెలియదు. బాగా ధనం సంపాదిస్తే అటువంటి వాడికి ఒక మోహం కలుగుద్ది, ఉన్నది ఉన్నట్టుగా చూడలేడు, తెలుసుకోలేడు, దాని కారణంగా మతి చెడిపోద్ది, బుద్ధి చెడిపోద్ది. అటువంటి మూర్ఖుడైనటువంటి వాడు బాలుడైనటువంటి వాడు రెండు రకాలైన వాళ్ళు ఉన్నారు, మూర్ఖుడు బాలుడు. వీళ్ళు సాధించాల్సింది ఏమిటో తెలుసుకోలేరు. అయం లోకః, ఈ లోకమే ఉన్నది, పరం నాస్తి, ఇంతకంటే ఇంకేమీ లేదు, ఉన్నదంతా ఈ లోకమే, ఈ లోకం కంటే వేరే ఏమీ లేదు అని మాని భావిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళ గతి ఏమిటి? ఓ నచికేత తెలుసా, పునః పునః మళ్ళీ మళ్ళీ మే వశం ఆపద్యతే, నా చేతిలో పడతా ఉంటారు, మళ్ళీ మళ్ళీ నా చేతిలో పడతా ఉంటారు, తప్పించుకొని ఎక్కడికి పోవటానికి వీలు అని యమధర్మరాజు చెబుతా ఉన్నాడు. ఇది నచికేతుడికి కాదు, మనకే. ఎవరైతే అజ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారో, ఎవరైతే అవిద్యా మార్గంలో ప్రయాణం చేస్తారో, ఎవరైతే ప్రేయో మార్గంలో ప్రయాణం చేస్తారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు అనుభవించడం, ధనం సంపాదించడం, కూడబెట్టడం, జాగ్రత్త చేసుకోవటం, ఇదే మన యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం అనుకుంటూ ఇందులోనే మునిగిపోయి ఇంతకంటే ఇంకేమీ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, గీవుడు లేడు, వాడు లేడు, వీడు లేడు, నాకంటే మించినటువంటి వాడు లేడు అని అనుకునేటువంటి అహంకారమైనటువంటి వాడికి కానీ, అలాగే అజ్ఞానంతో ఏమీ తెలియనటువంటి వాడికి కానీ వాడిని బాలుడు అన్నారు. అజ్ఞానం వల్ల తెలియని వాడు బాలుడు, అహంకారం తలకెక్కినటువంటి వాడు మూర్ఖుడు. కాబట్టి ఆ మూర్ఖుడైనా ఈ బాలుడైనా ఈ ఇద్దరి గతి ఏమిటి అంటే మళ్ళీ మళ్ళీ నా చేతిలో పడతారంటున్నాడు. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాలా, మళ్ళీ మళ్ళీ దేహం వదిలిపెట్టాలా, దేహం వదిలిపెట్టి యమధర్మరాజు చేతిలో పడాలా, నరకయాత్రలు అనుభవించాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ జన్మెత్తాలా, మళ్ళీ పాపాలు చేయాలా, మళ్ళీ పోవాలా, అంటే ఎప్పటికీ కూడా నన్ను తప్పించుకొని పోవటానికి వీల్లేదు అని ఇక్కడ యమధర్మరాజు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా మన యొక్క బుద్ధిలో బాగా నిలుపుకోవాల్సినటువంటి విషయం. నచికేతుడు తన యొక్క మూడో వరాన్ని కోరుకుంటూ యమధర్మరాజును అడిగాడు, మరణించిన తర్వాత జీవితం ఉంటుందని కొంతమంది అంటారు, ఉండదని కొంతమంది అంటారు, ఈ విషయంలో సరిగ్గా చెప్పగలిగినటువంటి వాడు నువ్వు తప్ప మరొకళ్ళు లేరు, కనుక ఈ విషయంలో శాసించి చెప్పాల్సింది మీరే, కనుక మీరుండే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి సమాధానంగా ఈ మంత్రంలో మరణించిన తర్వాత ఇంకేమీ లేదు, ఉన్నది ఈ లోకమే, పరలోకం అంటూ ఏమీ లేదు, దీనికన్నా వేరైంది ఏమీ లేదు అని ఉత్తర గతిని నిరాకరించేటువంటి మూర్ఖుల యొక్క గతి ఏమిటో యమధర్మరాజు స్పష్టం చేస్తున్నాడు. లేదు లేదు అంటారు కానీ వాళ్ళు అన్నంత మాత్రం లేకుండా పోదు, వాళ్ళు నా చేతిలో పడాల్సిందే, నా చేత తమ్ములు తినాల్సిందే. పెద్దల మాటల్ని, శాస్త్రవాక్యాలని నిరాకరించేటువంటి వాళ్ళు అంటే వినిపించుకొని వాళ్ళు, వినిపించుకొని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఎగతాళి చేసేటువంటి వాళ్ళు. అంటే కొంతమంది పెద్దలు చెప్తుంటారు, నాయన పాపం చేయకూడదురా, పాపం చేస్తే నరకానికి పోవాలని. ఆహా, నరకమా, ఎక్కడుంది నాకు చూపించు అంటాడు. అంటే ఎగతాళి చేయటం అన్నమాట, అంటే నరకాన్ని ఈయనకు చూపించాల, ఎట్టాగో చూస్తాడు తర్వాత, కానీ ఇప్పుడే చూపించమంటున్నాడు. మరి ఇప్పుడే కూడా వచ్చిద్దేమో నరకం తెలియదు, కానీ ఇదొక నరకం ఇక్కడ, ఆ తర్వాత అక్కడ ఒక నరకం. కాబట్టి ఈ ప్రకారంగా అహంకారంతో, మతంతో కళ్ళు మూసుకుపోయేటువంటి మూర్ఖులు, అజ్ఞానం, అహంకారం రెండు కలిసిపోయినప్పుడు మనిషి పరమ మూర్ఖుడు అవుతాడు. అజ్ఞానము అహంకారం ఈ రెండు కలిస్తే పరమ మూర్ఖుడు అవుతాడు. ఒట్టి అహంకారం కనుకైతే ఒట్టి మూర్ఖుడే. ఈ జీవితంలో అందరికన్నా ఎక్కువ సుఖంగా జీవించాలని భావిస్తూ రకరకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలి అని వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? నేను అందరికంటే గొప్పగా ఉండాలా, బాగా సంపాదించాలా, బాగా భోగాలు అనుభవించాలా అన్నటువంటి వాళ్ళు ధన సంపాదన మీద పడతారు. ఎప్పుడూ అదే గొడవ, ఏం చేస్తే ధనం వస్తుంది, ఎలా వస్తుంది, న్యాయంగా సంపాదించడం చేత కాబట్టి అన్యాయంగా సంపాదిద్దాం, ఎలాగైనా సరే సంపాదిద్దాం, జనం ఎత్తిన చేయి పెట్టి సంపాదిద్దాం, మనం మోసం చేసామా, న్యాయంగా ఉన్నామా అనేటువంటిది లేదు. అదిగో న్యాయంగా ఉన్నవాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు, కాబట్టి నేను అట్లా ఉండాల్సిన పని లేదు, నాకేం కర్మ, ఎన్ని పాపాలు చేసినా ఏం పర్వాలేదు, అక్కడ ఏదో నరకం గెరకం ఏమి లేవు అని ఎప్పుడూ డబ్బు కోసమే తాపత్రయపడుతూ సంపదల కోసం క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి సంపాదించడం, సంపాదించిన దాన్ని దాచుకోవటం, రకరకాల రూపాల్లోకి మార్చుకోవటం అంటే ఇళ్ళుగా, వస్తువులుగా, ఆభరణాలుగా, వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చుకోవటం, వాటి మీద ఇంకా ఇంకా సంపాదించడం, అనేకమైనటువంటి భోగ్య వస్తువుల్ని కొనుక్కొని ఆనందించడం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటం, తన మీద ఆధారపడి ఉన్నటువంటి వారిని సంతోష పెట్టడం, తన యొక్క ఆధిపత్యానికి ఆటంకం లేకుండా చేసుకోవటం, ఈ ప్రకారంగా అనేకమైనటువంటి విషయాల్లో తలమునకలై మోహంలో వ్యామోహంలో పడిపోతూ ఉంటారు. వాళ్ళకి విచక్షణా జ్ఞానం నశించిపోతుంది. మంచి ఏమిటో చెడు ఏమిటో చూడలేరు, న్యాయం ఏమిటో అన్యాయం ఏమిటో కనిపెట్టలేరు, ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో దర్శించలేరు. అదిగో అటువంటి వాళ్ళు శాస్త్రాల గురించి తెలుసుకునేటువంటి తీరిక ఓపిక ఉండదు. అయ్యా ఇదిగో తెలుసుకో శాస్త్రాన్ని గురించి అంటే నువ్వు తెలుసుకో, నువ్వు బాగుపడు, నాకు వద్దులే. కాదయ్యా ఇలా తెలుసుకుంటే మంచిదంటే నాకు బాగానే ఉంది, నీకే చెడుగా ఉందిగా, నువ్వు తెలుసుకో అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళు పూర్తి అజ్ఞానంలో మునిగిపోతారు. అటువంటి వారినే ఇక్కడ మూఢులు అని పిలుస్తున్నారు. ఇటువంటి వారికి వేదాంత గ్రంథాలు కానీ శాస్త్రాలు కానీ వ్యర్థమైనటువంటివి అనేటువంటి భావమే ఉంటుంది. అంతేగాక ఈ శాస్త్రాలు వేదాలు ఎందుకయ్యారంటే మనం కష్టపడి డబ్బు సంపాదించుకోవటానికి వీలు లేకుండా అడ్డం కొట్టేయి, మీ ఆటంకం కలిగించేయి అని వాటి మీద విపరీతమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీటిని తెలుసుకోవాలంటే ఎంత టైం కావాలయ్యా, అంత టైం వేస్ట్ చేసుకోమంటావా నన్ను, ఆ టైంలో నేను డబ్బు సంపాదించుకుంటా హాయిగా, అనవసరంగా ఈ చదువుకుంటా కూర్చుంటే నాకేమొచ్చుద్ది అంటాడు. కనుక నా శక్తిని నా సమయాన్ని నేను వృధా చేసుకోను. పైగా బుద్ధి బాగా పదును పెట్టాలంటే మనం ప్రాపంచిక విషయాలను వదులుకోవాలి. ఈ శాస్త్రాలు తెలుసుకోవాలంటే బుద్ధి బాగా పనిచేయాలి, బుద్ధి బాగా పనిచేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని వదిలేయాలి. అమ్మో వీటిని నేనెట్టు వదిలేస్తాను, వీటి మీద ఆసక్తిని నేనెట్టు వదిలేస్తాను, ఇంకా ఇంకా సంపాదించాలా, మన చేతిలో శక్తి ఉన్నప్పుడే సంపాదిస్తాం, శక్తి పోయిన తర్వాత ఇంకేం సంపాదిస్తాం, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత, కనుక ఇప్పుడు నాకు ఇవన్నీ పనికిరావు అని ఈ సుఖాన్ని కోరుకుంటా ఉంటాడు. ఇలాగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా తమ ప్రగతిని, సుఖాన్ని, శాంతిని తామే నాశనం చేసుకుంటాం, తమ శాంతిని తామే నాశనం చేస్తారు. కనుక చేతులారా ఇలా చేసుకోవద్దు. ఇటువంటి మూర్ఖులు ముందుగతిని తెలుసుకోవటం లేదు. వీళ్ళే కాదు, ఆట బొమ్మలు ముందేసుకొని అమ్మను మర్చిపోయేటువంటి పసివారిలాగా, పసివాడు గోల్ చేస్తుంటాడు, అమ్మని ఎత్తుకోమంటాడు, ఆమె ఎప్పుడు ఎత్తుకుంటే పనులు చేసుకోవడానికి వీల్లేదు, అందుకని నాలుగు ఆట బొమ్మలు తెచ్చి వాడి ముందు పడేస్తాయి, వాటితో ఆడుకుంటాడు, ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మను మర్చిపోతాడు. ఈ ఆటలో ఎప్పుడైతే వాడికి విరక్తి కలుగుద్దో ఒక్కసారి బొమ్మలన్నీ అవతలకి నెట్టి అమ్మా అని కేకలేస్తాడు. ఇప్పుడు మనం కూడా అంతే, భగవంతుడు కూడా మనల్ని ఎత్తుకునే పని లేకుండా మనల్ని ఇక్కడ పడేసి మన ముందు కలిసిన ఆట బొమ్మలు పడేశారు. ఆ ఆట బొమ్మలే, డబ్బు కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ, ఇవన్నీ ఈ ఆట బొమ్మలతోటి ఆడుకుంటా ఉన్నాం. అలా ఆడుకొని అమ్మను మర్చిపోయాం, అంటే పరమాత్మను మర్చిపోయాం. అదిగో అలా మర్చిపోయినటువంటి వాళ్ళే బాలురు. ఇక్కడ ఇద్దరు చెప్పారు, మూర్ఖులు బాలురు. మూర్ఖులంటే ఎగతాళి చేసేవాళ్ళు, మంచి మాట వినని వాళ్ళు, పరమ లేదనేవాళ్ళు, పరమాత్మ లేడనేవాళ్ళు, నరకం లేదు స్వర్గం లేదనేవాళ్ళు. అదిగో అలాంటి వాళ్ళు మూర్ఖులైతే వీళ్ళేమో బాలు, అంటే ఈ సుఖాల్లోనే ఉండిపోయి ఇదే నాకు కావాల్సింది అనుకొని ఇంకా రెండో ఆలోచన చేయకుండా ఉండేటువంటి వాళ్ళు బాలు. ఇక్కడ చెప్పబడేటువంటి బాలులు పూర్తి అజ్ఞానులు, సుఖభోగాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళు. విత్తమోహేన అన్నారు, విత్తమోహేన అంటే ధనమోహంలో చిక్కుబడిపోయినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ముందు గతిని కానలేరు. ముందు ఏం జరుగుతుందో, మన గతి ఏమవుతుందో అని తెలియదు. కానీ మన గతి ఏమవుతుందో అని ఆలోచిస్తారు. దేనికంటే మనం ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత, చేతుల్లో శక్తి పోయిన తర్వాత, శరీరం అంతా శిథిలమైపోయిన తర్వాత, మనసాన పడ్డ తర్వాత మన గతి ఏమవుతుందని అది మాత్రం ఆలోచిస్తారు. అంతేగాని అసలు మన జీవితం ఏమిటి, ఈ జీవితం ఎందుకు వచ్చింది, మరి జన్మ ఎందుకు వస్తుంది, ఈ జన్మ రావటం వల్ల దుఃఖాలు ఉన్నాయి, ఈ దుఃఖాలు పోవాలంటే జన్మ లేకుండా పోవాలా, జన్మ లేకుండా పోవాలంటే మోక్షం కావాలా, మోక్షం వస్తే కానీ శాశ్వత ఆనందం రాదు అనేటువంటి విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళ దృష్టిలో ఈ లోకమే సత్యం, ఎంత ఇంతకంటే సత్యమైనటువంటిది వేరే ఏదీ లేదు. ఇక్కడి సుఖాలు భోగాలే సత్యం. కాబట్టి పాపాలు పుణ్యాలు వీటి ఫలితంగా నరకం స్వర్గం ఇలాంటివి ఏమి లేవు, అదంతా ఎవరో కల్పించారు. పని బాట లేనటువంటి వాళ్ళు కూర్చొని రాసుకున్నారు ఆ గ్రంథాలన్నీ. అందుకని వాటిని పట్టించుకోవాల్సిన పల్లె. మనం కష్టపడేవాళ్ళం, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తాం, అందుకే ఈ దేహం వచ్చింది. కనుక వీలైనంత ఎక్కువగా మనం సంపాదించుకోవాలో అనుభవించాలి. లేకపోతే భగవంతుడు ఎందుకు సృష్టించాడు ఈ సుఖాలు భోగాలన్నీ, అనుభవించండి అయ్యా అని. కనుక అనుభవించాలా, అలా అనుభవించకపోతే ఈ జన్మ వృధాయిపోయినట్టే. సుఖాలు భోగాలు అనుభవిస్తే జన్మ సార్థకం, లేకపోతే వృధా చేసుకోవటం అని భావిస్తూ అంధకారంలో పడిపోతాం. వీళ్ళు నిజంగా మోక్షాన్ని పణంగా పెట్టి సంపదల్ని భోగాల్ని ధనాన్ని సంపాదించు, అంటే మోక్షాన్ని పణంగా పెట్టి వాటిని సంపాదించుకుంటారు. మరి ముముక్షులైనటువంటి వారు, మోక్షార్థులైనటువంటి వారు, శ్రేయో మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఈ ధన సంపదల్ని భోగాల్ని పణంగా పెట్టి ముక్తిని సంపాదించుకుంటారు. కాబట్టి దీన్ని పణంగా పెట్టి ముక్తిని సంపాదించుకోవటమా, ముక్తిని పణంగా పెట్టి దీన్ని సంపాదించుకోవటమా? దీన్ని సంపాదించుకొని మూర్ఖులం అవుదామా, దాన్ని సంపాదించుకొని శ్రేయో మార్గంలో నడిచినటువంటి ఉత్తములం అవుదామా? ఇది మనం ఆలోచించాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృతం లేనటువంటి వాళ్ళు. పూర్వజన్మ సుకృతం లేనటువంటి వాళ్ళకి గురువు లభించడు. గురువు లభించినా వాళ్ళు స్వీకరించరు. గురువు ఎదురుగా ఉన్నా గుర్తించరు. అతను కూడా మళ్ళాంటి మనిషే, పని బాట లేక ఏమి చదువుకున్నాడు అనేటువంటి భావనతో ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళ యొక్క గతి ఏమిటి? ఆ మాట కూడా చెప్తున్నాడు యమధర్మరాజు. ఈ మోక్షం కోసం ప్రయత్నం చేయకుండా సుఖాలు భోగాల కోసం ప్రయత్నం చేసి లౌకికమైనటువంటి సుఖాల్లో మునిగిపోయేటువంటి వాళ్ళ గతి ఏమిటయ్యా అంటే, అంటే ధనమదంతో సంపదల గర్వంతో విర్రవీగుతూ ఉండేటువంటి వాళ్ళకి శాస్త్రాలు గీస్త్రాలు నాకు పట్టవు. హాయిగా సంపాదించడం, ఖర్చు పెట్టుకోవటం, భోగాలు అనుభవించడం, సుఖంగా బ్రతకటం, కుటుంబాన్ని పోషించడం, ఇవే నా వాళ్ళు హాయిగా ఉండాలా, నేను హాయిగా ఉండాలా అనేటువంటి వాళ్ళకి ఈ లోకమే సత్యం, ఇంతకన్నా వేరే ఏమీ లేదు అని భావించేటువంటి బాలురికి, అమాయకులకి, అజ్ఞానులకి ఎటువంటి గతి పడుతుందో యమధర్మరాజు ఒకే ఒక్క మాటలో స్పష్టం చేశాడు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా చేత పడక తప్పదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా చేత పడక తప్పదు అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండాల్సిందే, మళ్ళీ మళ్ళీ నా లోకానికి రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసినటువంటి పాపాలకి నా ద్వారా శిక్షలు పొందాల్సిందే. అక్కడేమో నవ్వుతూ చేస్తారు, ఇక్కడేమో ఏడుస్తూ అనుభవిస్తారు. నవ్వుతూ చేసిన వాడు ఏడుస్తూ అనుభవించాల్సిందే. కనుక ఇదిగో ఇదే ఈ లోకంలో ఎన్ని గౌరవాలు పొందినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడైనా, ఎంత గొప్ప పదవులు అధిష్ఠించినటువంటి వాళ్ళైనా, ఎన్ని రకాలైనటువంటి వేషాలు వేసినటువంటి వాళ్ళైనా, మోసాలు చేసినటువంటి వాళ్ళైనా, ఎవరైనా సరే నా కింకర్లు వారిని వదిలిపెట్టరు. పాశం వేసి పట్టుకొని లాక్కొని వస్తారు. అలా ఈడ్చుకొని ఈడ్చుకొని తీసుకొచ్చి ఇక్కడ నరక యాతనలు పెట్టి పంపిస్తారు. ఇది తప్పదు అని స్పష్టం చేశాడు యమధర్మరాజు. ఇంతవరకు యమధర్మరాజు అజ్ఞాన మార్గంలో, ప్రేయో మార్గంలో నడిచేటువంటి వాళ్ళని గురించి చెప్పి, వాళ్ళు పొందేటువంటి గతి ఏమిటో చెప్పి, ఇక ఇప్పుడు ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటో, ఆ జ్ఞానాన్ని అందించేటువంటి వాళ్ళు, అందుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏడో మంత్రంలో, ఏడో మంత్రం చూడండి. శ్రవణాయాపి
శ్రవణాయాపి
బహుభిర్యోనలభ్యోనలభ్యోపి
శృణ్వంతోపి
బహవోయం న విద్యుః
బహవోయం న విద్యుః
ఆచార్యో వక్త
ఆచార్యో వక్త
కుశలస్య లబ్ధ
కుశలస్య లబ్ధ
ఆచార్యో జ్ఞాత
ఆచార్యో జ్ఞాత
కుశలానుశిష్ట
కుశలానుశిష్ట
శ్రవణాయాపి
శ్రవణాయాపి
బహుభిర్యో న లభ్యః
బహుభిర్యో న లభ్యః
శృణ్వంతోపి
శృణ్వంతోపి
బహవోయం న విద్యుః
బహవోయం న విద్యుః
ఆచార్యో వక్త
ఆచార్యో వక్త
కుశలస్య లబ్ధ
కుశలస్య లబ్ధ
ఆచార్యో జ్ఞాత
ఆచార్యో జ్ఞాత
కుశలానుశిష్ట
కుశలానుశిష్ట
బహుభిః బహుభిః చాలా మంది యహ దాన్ని ఆత్మజ్ఞానాన్ని శ్రవణాయ అపి వినటానికి కూడా న లభ్య వాళ్ళకి లభించదు. చాలా మందికి శ్రవణం చేయటానికి కూడా వాళ్ళకి అదృష్టం లేదు. శృణ్వంత అపి సరే శ్రవణం చేసిన తర్వాత శ్రవణం చేసిన వాటికి కూడా బహవ చాలా మంది శ్రవణం చేసినటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది అయం నా విద్యుః దీన్ని తెలుసుకోలేదు. శ్రవణం వింటమైతే విన్నారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎక్కడో ప్రవచనాన్ని వింటారు, వచ్చేటప్పుడు ఆహా ఏం చెప్పాడ్రా, అబ్బా భలే చెప్పాడ్రా, ఆహా ఓహో అంటుంటే పక్కవాడికి నోరూరి ఏం చెప్పాడు, నేను అప్పుడు నిద్రపోయానండి అని అంటాడు. ఏం చెప్పాడో కానండి భలే చెప్పాడండి అంటాడు. అదే ఆ భలే చెప్పింది ఏందో ఒక్క మాట చెప్పంటే అది ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ భలే చెప్పాడండి అదిగో అలా అంటే విన్న వాళ్ళల్లో కూడా చాలామందికి ఈ జ్ఞానం గ్రహించేటువంటి శక్తి ఉండదు. దాన్నే ఇక్కడ చెప్తున్నాడు యమధర్మరాజు. అస్య వక్త దీనిని బోధించేటువంటి ఆచార్యుడు ఆశ్చర్య అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు. దీన్ని బోధించేటువంటి ఆచార్యుడు అరుదైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి వాడు. ఎందుకనంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని బోధించేటువంటి ఆచార్యులు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. మనకి ధ్యానాన్ని నేర్పటానికి, యోగాన్ని నేర్పటానికి, ఇంకా ఏదైనా నేర్పటానికి, లేకపోతే పూజలు పురస్కారాలు నేర్పటానికి, ఏ నూనె వాడాలో చెప్పటానికి, ఏ పూలు వాడతానికో చెప్పటానికి బజారుకి 10 మంది ఉంటారు. కానీ ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి మాత్రం 10 వాళ్ళకు ఒక్కళ్ళు కూడా ఉండరు, ఓ రాష్ట్రానికి ఒక్కళ్ళు కూడా ఉండరు. అదిగో అటువంటిది ఈ విద్య. అందుకని ఆశ్చర్యో వక్త యమధర్మరాజు చెబుతున్నాడు, దీన్ని బోధించేటువంటి ఆచార్యుడు అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి వాడు కాదు. లబ్ధ మరి దీన్ని నిజంగా పొందినటువంటి శిష్యుడు అంటే ఈ జ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి శిష్యుడు అతడు ఎలాంటి వాడు మరి అంటే కుశలహ నైపుణ్యం కలిగినటువంటి వాడు అంటే బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వాడు. జ్ఞానాన్ని అందుకోవాలంటే బుద్ధి సూక్ష్మత ఉండాలి. కుశలానుశిష్ట బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి ఆచార్యుని చేత శిక్షణ పొంది బుద్ధి సూక్ష్మత ఉన్నటువంటి ఆచార్యుడి చేత శిక్షణ పొంది జ్ఞాత తెలుసుకున్నటువంటి వాడు ఆశ్చర్య అద్భుతమైనటువంటి వాడు అర్థైనటువంటి వాడు. ఇక్కడ రెండు మాటలు చెప్పారు. గురువు ఎలాంటి వాడు? ఆశ్చర్యమైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి వాడు. శిష్యుడు ఎలాంటి వాడు? ముందో మాట చెప్పారు, అతడు నైపుణ్యం కలిగిన వాడు, బుద్ధిమంతుడు, బాగా బుద్ధిని బాగా సూక్ష్మం చేసిన వాడు అని చెప్పి ఇంకో మాట చెబుతున్నాడు. గురువుకి ఏం చెప్పారో ఇక్కడ శిష్యుడికి కూడా అదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? అద్భుతమైన వాడు, అరుదైనటువంటి వాడు. అంటే అక్కడ గురువు కుశలుడే, శిష్యుడు కుశలుడే. గురువు కుశలుడు అంటే ఆయన శాస్త్రాన్ని నేర్చుకున్నాడు, అనుభవాన్ని రంగరించి శాస్త్రాన్ని చెబుతున్నాడు. మరి శిష్యుడు ఈయన శాస్త్రాన్ని చెబుతున్న వాడు కాదు, వింటున్నటువంటి వాడు. మరి ఈయన ఆశ్చర్యాన్ని ఎందుకన్నారు అంటే ఎవరైతే అటువంటి గురువు దగ్గర నేర్చుకున్నాడో అది ఇక్కడ చెబుతున్నాడు. అంటే కుశలానుశిష్ట ఈ శిష్యుడు ఆ శిష్యుడు కాదు, ఇందాక చెప్పినటువంటి శిష్యుడు నైపుణ్యం కలిగిన వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఎందుకంటే గురువు చెప్పాడు, చక్కగా అర్థం చేసుకున్నాడు. కానీ ఇతడు అలా కాదు. కుశలానుశిష్ట ఎవరైతే బాగా బుద్ధి ప్రకాశం ఉన్నటువంటి వాడు, అనుభవం ఉన్నటువంటి వాడు, అలాంటి గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వాడు ఎవరో అటువంటి వాడు శిష్యుడు కూడా అద్భుతమైన వాడు, అరుదైనటువంటి వాడు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని వినటానికి కూడా ఎంతో మందికి అదృష్టం ఉండదు. కారణం ఒక్కటే, పూర్వజన్మ సుకృతం లేదు. తెలియక చాలా మంది వినరు, తెలిసి చాలా మంది వినరు. తెలియకపోతే వినాల్సినటువంటి వినాలనేటువంటిదే తెలియదు కదా. కాబట్టి మనం ఏమంటానికి వీల్లేదు, తెలుసుకోవటానికి వీలు లేకుండా వాళ్ళు ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోయారు. అలా మునిగిపోయినటువంటి వాళ్ళలో కూడా కొంతమందికి తెలుస్తుంది. ఆ తెలియటం కూడా ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు ఆ పూర్వజన్మల్లో ఎక్కడో కొద్ది సుకృతం ఉంటానా తెలుస్తుంది. ఓహో దీనికంటే ఏదో ఉంది, ఓ జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం ఉంది, మనం తెలుసుకోవాల్సింది ఉంది, మన జన్మను సార్థకం చేసుకోవాల్సింది ఉంది అని ఎవరో ఒకరు చెబితే తెలుసుకుంటారు, ఆ కొద్దిగా సుకృతం ఉండటం. కానీ వాళ్ళు కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు, ఈ జ్ఞానాన్ని తెలుసుకోరు. ఉన్నది అని తెలుసుకుంటారు అంతే, ఈ జ్ఞానాన్ని మాత్రం తెలుసుకో. అందుకనే వినటానికి అదృష్టం లేదు చాలా మందికి, విన్నప్పటికీ కూడా దీన్ని గ్రహించలేరు చాలా మంది. ఈ జ్ఞానాన్ని బోధించేటువంటి ఆచార్యుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు. అలాగే దీన్ని పొందినటువంటి శిష్యుడు ఎంతో బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వాడు. ఇంతవరకు చెప్పి మరొక మాట చెప్పారు, శిష్యుడి యొక్క గొప్పతనం కూడా. నైపుణ్యం కలిగినటువంటి గురువు ద్వారా నేర్చుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు కూడా అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు. అంటే గురువుతో సమానం. ఎవరి దగ్గర నేర్చుకుంటే అది నైపుణ్యం కలిగినటువంటి గురువు, అంటే బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి గురువు, అంటే శాస్త్రాన్ని కేవలం తెలుసుకోవటం కాక అనుభవంతో కలిపి గ్రహించి చెప్పగలిగినటువంటి వాడు. అదిగో అటువంటి గురువు ద్వారా నేర్చుకుంటే అతడు కూడా అరుదైనటువంటి వాడు, అతడు కూడా అద్భుతమైనటువంటి వాడు. ఒకే ఒక్కటి, పూర్వజన్మ సుకృతం లేకపోవటం వల్ల మానవుల్లో అధిక సంఖ్యాకులు, అంటే కోట్లాది మంది మానవులు ఈ ఆత్మజ్ఞానాన్ని కనీసం వినటం కూడా చేయలేరు. కొన్ని కోట్ల మంది, కోట్ల కోట్ల ఎన్ని కోట్లు ఉన్నారో అన్ని కోట్లల్లో మొత్తం కోట్లన్నీ 70 కోట్లు ఉంటే 70 కోట్ల మంది అంటే కొద్ది మంది తప్ప, 100 కోట్లు ఉంటే 100 కోట్లు అంటే కొన్ని వేల మందో లక్షల మందో తప్ప. అలా ఈ జ్ఞానాన్ని, ఒక జ్ఞానం ఉన్నదని కూడా తెలుసుకోలేరు. అలాగే ఈ జ్ఞానం ఉన్నదని తెలిసినా దాని వైపుకు పోరు. గొప్ప జ్ఞానం ఉన్నదని తెలియదు, గొప్ప జ్ఞానం ఉన్నదని తెలిసినా ఆ వైపుకు పోరు. జీవిత పరమార్థం ఇదేనని తెలిసినా, నీ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఇదే నీకు మార్గం అని తెలిపినా వాళ్ళు వినిపించుకోరు. ఎందుకని? వ్యర్థమైనటువంటి విషయాల్లో, ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో, కుటుంబ పోషణలో కష్టాలని సుఖాలని అలాగే తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో దుఃఖాలు రాకుండా చూసుకోవాలా, వచ్చిన దుఃఖాలు పోవాలా, కీర్తి ప్రతిష్టలు కావాలా, సుఖాలు భోగాలు కావాలా, ఇలా ఎవరైతే అనుకొని తమ యొక్క పూర్తి జీవితాన్ని నిమగ్నం చేస్తారో అటువంటి వాళ్ళలో అహంకారులు ఉండొచ్చు, ధనమదంతో విర్రవీగేటువంటి వాళ్ళు ఉండొచ్చు, అలాగే కొంతమంది తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. అందుకని వాళ్ళు మోహంలో పడతారు. మోహం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవటమే మోహం. అందువల్ల దీన్ని తక్కువ చేసి, ఈ జ్ఞానాన్ని తక్కువ చేసి, ఈ ప్రాపంచిక విషయాలను ఎక్కువ చేసి, ఇదే ప్రధానమని అందులోనే మునిగిపోతా ఉంటారు. ఈ జ్ఞానం సంగతి తెలిసినా అది మనకు కాదులే, అది ఎవరికో, అదిగాక మనకి సాధ్యం కాదు అని నిరాశ నిస్పృహలతో ఉంటారు. ఈ విధంగా లోకంలో చాలా మందికి వినే అదృష్టం కలగటంలా, ఇక పూర్వజన్మల్లో ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు కొద్దిగా సుకృతం కనుక చేసుకుంటే వాళ్ళు వినగలుగుతారు, కానీ విన్న వాళ్ళలో ఎవరు కూడా దీన్ని గ్రహించలేరు. ఎందుకంటే దీన్ని కనుక వినాలి అని అంటే కొంత అర్హత కావాలి. అర్హత ఉంటేనే దీన్ని గ్రహించగలుగుతారు. ఆ అర్హతనే మనం చెప్తున్నాం, వివేకం, వైరాగ్యం, సమాధి సంపత్తి, ముముక్షత్వం, ఈ అర్హతలు ఉండాలి. అలాగే తత్వదృష్టితో బోధించేటువంటి గురువు కావాలి. వినటానికి అర్హతగా బుద్ధి సూక్ష్మత ఉండాలి, దానికి ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం వినాలంటే బుద్ధి సూక్ష్మత ఉండాలి, సూటిగా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. సూక్ష్మము అని అంటే సూది మొన ఎలా ఉంటుందో అలాగా, సూది మొన అలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి టక్కుని దిగుద్ది వస్త్రంలో కానీ ఆకులో కానీ దేంట్లో కానీ. మన బుద్ధి కూడా అట్లా సూక్ష్మంగా ఉంటే ఈ జ్ఞానం టక్కుని దిగుద్ది. అందుకని బుద్ధి సూక్ష్మత కావాలి. బుద్ధి సూక్ష్మత కావాలంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకేమో ఎప్పుడు సమస్యలు, వ్యవహారాలు, ఆలోచనలు, కష్టాలు, దుఃఖాలు, రోగాలు, రుష్టులు, బాధలు అన్నీ ఉన్నాయి. కనుక ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలన్నింటికి, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తికి దూరంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే వైరాగ్య భావం కలగాలి. జ్ఞానం కావాలంటే వైరాగ్య భావం కూడా ఉండాలి. అలాగే మోక్షం పట్ల తీవ్రత ఉండాలి. ఎలాగైనా సరే మోక్షాన్ని సంపాదించాలి, ఈ జన్మలోనే సంపాదించాలి. ఏమైనా సరే త్యాగం చేసి, ఎంత కష్టం పడైనా సరే నేను సంపాదించాలి. కష్టపడ్డటువంటి వాడే తర్వాత సుఖపడతాడు. బాగా కష్టపడ్డారు అన్నదమ్ములు ఇద్దరిలో. ఒక తమ్ముడు చాలా చక్కగా చదువుకున్నాడు, అన్ని క్లాసులు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నాడు. చివరికి అతడు జడ్జి అయ్యాడు. అన్నకి ఏదో సిగరెట్లు కాల్చుకోవటం, అప్పుడప్పుడు ప్యాకాటకు పోవటం, ఆ మధ్య మధ్యలో ఏదో చదువుకోవటం, చెడు స్నేహాలు వీటితోటి ఉన్నాడు. మరి అన్న ఏమో అదే కోర్టులో బంట్రోత్ అయ్యాడు. కష్టపడ్డటువంటి వాడికి ఫలితం ఉంటుంది. కష్టం పడకుండా నేను సుఖం పొందుతున్నాను అనుకుంటే దీని ఫలితం కూడా అనుభవించాలి. కనుక ఎప్పటికైనా సరే పారమార్థికమైనటువంటి భావాలతోటి, జన్మని సార్థకం చేసుకోవాలనే భావంతో, మోక్షాపేక్షతోటి ఎవరైతే కృషి చేస్తారో, కష్టపడతారో, వాళ్ళకి అనంతమైనటువంటి సుఖం. ఎందుకని బ్రహ్మానందం అది శాశ్వతమైనటువంటిది, మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు. అదిగో అటువంటి ఆనందాన్ని అందుకో ఉంటాడు. అటువంటి వాడు మొట్టమొదటిగా ముఖ్యంగా చేయాల్సిన సద్గురువుల్ని, బోధ గురువుల్ని ఆశ్రయించాలి. శాస్త్రాన్ని చెప్పేటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. మేమేం చెబుతున్నామో అది వినండి. శాస్త్రాల్లో తప్పులున్నాయి అందుకని మేము చెప్పాం. వేదాల్లో తప్పులున్నాయి, అవన్నీ ప్రక్షిప్తాలు. శాస్త్రాలు చెప్తానికి వాళ్ళకేం తెలుసు, నేను అన్ని తెలిసినటువంటి వాడిని అని చెప్పేటువంటి మాటలు వినకూడదు. ఆ చెప్పేటువంటి వాడిని తీసుకెళ్లి ఎక్కడన్నా ఓ పెద్ద కాలువలో మెనక గుదిబండ గట్టి తోసేయాలి అలాంటి వాడిని. ఎందుకనంటే మిగిలినటువంటి వాళ్ళందరినీ రక్షించడానికి. కనుక బోధ గురువులు కావాలి, బాధ గురువులు కాదు. అలాగనే ఒక సద్గురువు కావాలి. దీనిలో ఏమి లోపించినా సరే వినటానికైతే వినొచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాదు. ఆ మంత్రాల్లో కానీ, ఆ శ్లోకాల్లో కానీ, ఆ వాటిని అందించినటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం మనకు అర్థం కాకుండా పోతుంది. అందుకనే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య అంటే అసాధ్యమైనటువంటిది, నేర్చుకోవటం చాలా కష్టం అని. అందుకే చాలామంది మాట వాడతారు, సాధారణంగా ఎవరైనా ఈ పని నువ్వు చేస్తావా చేయగలవా అంటే ఇదెందుకు చేయలేవండి, ఇదేమన్నా బ్రహ్మ విద్య ఏంటి అంటారు. ఇది తెలుసుకోగలవా, ఎందుకు తెలుసుకోనండి, ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు. అంటే బ్రహ్మ విద్య అయితే తెలుసుకోలేను కానీ ఇదేముందండి చాలా తేలిగ్గా నేను తెలుసుకుంటాను. కఠోపనిషత్తులో ఈ మంత్ర భాగాన్ని భగవద్గీతలోని 7వ అధ్యాయంలో 3వ శ్లోకంగా మనకి చెప్పారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్పత. మనుష్యాణం సహస్రేషు, వేల మందిలో కశ్చిత్ ఏ ఒక్కడో దీన్ని తెలుసుకోగలుగుతాడు, తెలుసుకున్న వాళ్ళల్లో ఏ ఒక్కడో దీన్ని ప్రయత్నిస్తాడు, ప్రయత్నించి ఫలితాన్ని పొందుతాడు అని మనకి భగవద్గీతలో చెప్పారు. నిన్న కూడా భగవద్గీతలో 3 శ్లోకాల్లో చెప్పినటువంటి దాన్ని ఇక్కడ ఒక్క మంత్రంలో ఉంది. ఇప్పుడు కూడా ఈ మంత్రం యొక్క భావాన్ని భగవద్గీతలోని 1 శ్లోకంలో చెప్పారు. అంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం కదా, కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయమే ఇక్కడ కూడా చెప్తుంది. అంటే ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్పిందే భగవద్గీతలో కూడా వచ్చింది. అలాగే మనకి 3వ విషయం, ఎంతమందో వినటానికి అసాధ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి ఆచార్యుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యో వక్త అన్నారు. అంటే ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగినటువంటి ఆచార్యుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. ఎక్కడో ఒకరు అరుదుగా ఉంటారు ఇలాంటి వాడు, అందుకనే ఆశ్చర్యో అక్కడున్నాడా అని మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. ఎందుకనంటే లోకంలో ప్రియంగా మాట్లాడే వాళ్ళు ఎంతమందో ఉంటారు, కానీ అప్రియమైనా సరే శ్రేయస్సునే బోధించేటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, అరుదుగా ఉంటారు. మనకి మహాభారతాన్ని కనుక తీసుకుంటే దుర్యోధనుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు కర్ణుడు, ఇంకా ఉన్నారనుకోండి శకుని మొదలైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా కర్ణుడు ఉన్నాడు. ఏం చేస్తుంటాడు కర్ణుడు, పాపం దుర్యోధనుడికి ఆనందం కలగటం ఎట్లా అని ఏ మాటలైనా మాట్లాడతాడు, అతడికి ఇష్టం లేని మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటాడు, ఎన్నైనా చేస్తుంటాడు. నిండు సభలో ద్రౌపదిని ఘోరాతి ఘోరంగా అవమానించాడు కర్ణుడు, దుర్యోధనుడు గారు అవమానించింది, దుశ్శాసనుడు గారు అవమానించింది కర్ణుడు. ఎందుకనంటే ద్రౌపదికి వస్త్రాపహరణం చేయమన్నటువంటి వాడు కర్ణుడు. ఎందుకన్నాడు, ఎందుకన్నాడో ఆయనే చెప్పాడు శ్రీకృష్ణుడితో, యదబ్రోమహం కృష్ణ కటుకాని స్మ పాండవార్ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్యేహ కర్మణాము. ప్రియార్థం ధార్తరాష్ట్రస్య, ధృతరాష్ట్రం యొక్క పుత్రులైనటువంటి దుర్యోధనాదుల ప్రియార్థం, వాళ్ళకి ప్రీతి కలిగించడం కోసమని ఆ రోజు నోటికొచ్చినట్లు వాగానయ్యా నన్ను క్షమించు అన్నాడు. అంటే క్షమించమన్నాడంటే తప్పు చేసినట్టే కదా, ఆ తప్పు ఎందుకు చేశామంటే వాళ్ళకి ప్రీతి కోసం, అంటే దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసం నోటికొచ్చినట్లు వాగినటువంటి వాడు కర్ణుడు. అంటే అప్రియమైనటువంటి మాటలు మాట్లాడి అతడికి బాధ కలిగించడం ఇష్టం లేదు, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడి ఇతరులకు ఎవరికైనా సరే బాధ కలిగిస్తాడు, ఆ యజమాని నిలువున ముంచుతాడు. అలా ముంచాడు పాపం. ద్రౌపది వస్త్రాపహరణం చేయమన్నాడు, ఆ దుశ్శాసనుడు ఏమో పట్టుకొని వస్త్రాలు లాగాడు, దుశ్శాసనుడు గుండె చీల్చి నెత్తురు తాగుతానని శపథం చేశాడు భీముడు, ఆ పని చేశాడు. 17వ రోజు, ద్రౌపది నీకు 5 భర్తలు ఉన్నా ఎందుకు పనికి రాకుండా ఉన్నారు, కాబట్టి జూదంలో ఆలిని ఓడి ఓడిపోయినటువంటి వాడిని ఎంచుకో అని చెప్పి దుర్యోధనుడి కలిసి చూచి కనుసైగ చేశాడు. దాంతో దుర్యోధనుడు ఆనందంతో తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పైకి లాగి తొడగొట్టాడు కూర్చోమని. దాంతో నీ తొడలు బద్దలు చేస్తానని శపథం చేశాడు భీముడు, ఆ పని చేశాడు 18వ రోజు. అంటే దుశ్శాసనుడు రక్తం దాగటానికి భీముడు, దుర్యోధనుడు తొడలు విరగొట్టడానికి భీముడు మంచి సహాయం చేశాడు కర్ణుడు. ఇది దుర్యోధనుడికి దుశ్శాసనుడికి చేసినటువంటి సాయం. కానీ విదురుడు ఉన్నాడు, ఎప్పుడు కూడా ధర్మాన్ని సత్యాన్ని ఉన్న విషయాన్ని మాట్లాడతాడు, అది అప్రియం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వింటం ఇష్టం లేదు, ధృతరాష్ట్రుడికి వింటం ఇష్టం లేదు, అయినా సరే అదే చెబుతాడు, ఎన్నిసార్లు అయినా అదే చెబుతాడు. కొన్నిసార్లు ధృతరాష్ట్రుడు విని విన్నట్టుగా ఉంటాడు, ఆయనకి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కళ్ళు లేవు కాబట్టి పాపం ఎటు చూసినా ఆయన ఒకటే కాబట్టి ఆ విన్నాళ్ళు అనుకుంటాడు కానీ వినడు. ఒక్కోసారి కోపం వచ్చింది, ఒకసారి కోపం వచ్చి పో అసలు నువ్వు నా రాజ్యంలోనే ఉండద్దు పొమ్మన్నాడు, తమ్ముడు ధర్మమూర్తి నువ్వు నా రాజ్యంలో వద్దాను, రాజ్య బహిష్కారం పోయాడు వెంటనే పాండవుల దగ్గరికి, అడవుల్లో ఉన్నారు. మళ్ళీ మరుసటి రోజే పాప ఈయనకు బుద్ధి మారింది, అయ్యో ఈయన కనుక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి మంచి చదువుతుంటాడు, వద్దు పిలుచుకురమ్మని చెప్పి సంజయుని పంపించి పిలిపించుకున్నాడు. అంటే అప్రియమైనా సరే సత్యమే మాట్లాడేటువంటి వాడు విదురుడు, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడి యజమానిని సర్వనాశనం చేసేటువంటి వాడు కర్ణుడు లాంటి వాడు. ఇది మనం ఇక్కడ మహాభారతం నుంచి గ్రహించాల్సి. అందుకని గురువులు కూడా ఎలా ఉండాలంటే శిష్యులకి ఏం కావాలో దాన్ని ఇవ్వకూడదు, శిష్యులు ఏది కోరతారో దాన్ని ఇవ్వకూడదు. శిష్యులు ఏం కోరుకుంటారు? హాయిగా ఆనందంగా డాన్స్ వేయాలనుకుంటారు, ఏంటి డాన్స్ బ్రహ్మాండంగా ఎగిరి గంతులు వేయాలనుకుంటారు, వాళ్ళు ఇంకేదేదో చేయాలనుకుంటారు. అయిగా అది చేయించాల్సింది. వాళ్ళకి అప్రియమైనా సరే ఇదిగో నీ బ్రతికిది, ఇందులో కనుకున్నావంటే నాశనం అయిపోతావు, ఈ భోగాలు ఇవి అంత శాశ్వతం కాదు, నీకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అంటే వీటిని వదిలేసేయి, ఇదిగో ఈ శాస్త్రాన్ని ఈ జ్ఞానాన్ని అందుకో, ఈ జ్ఞానం ద్వారా మోక్షాన్ని అందుకో, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు, నువ్వు పరమాత్మగా ఉంటావు అని చెప్పాలి. వాడికి ఇష్టం లేకపోయినా సరే అదే నూరిపోయాల. అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి గురువు. ఉపనిషత్ గ్రంథాలని తరచి తరచి చూచినటువంటి జ్ఞాని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అంతేగాని ఏదో స్కూల్లో మాస్టర్ లాగా బడికి పోతా పాఠాల క్లాసుకు పోతా పోతా ఆ పాఠాలని ఏమున్నాయో గబగబగబ చూసుకొని ముక్కును పట్టుకొని టక్కర అక్కడ వదిలేసేవాడు కాదు. కేవలం శాస్త్ర జ్ఞానం ఉన్నంత మాత్రాన చాలదు, అనుభవ జ్ఞానం కూడా కావాలి. శాస్త్రం ఏం చెప్పిందో, అనుభవంలో ఏం గ్రహించాడో, ఈ అనుభవంతో కలిపి ఆ శాస్త్ర జ్ఞానాన్ని శిష్యుడికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి. అప్పుడే ఆ గురువు నిజమైనటువంటి గురువు అవుతాడు. ఆ గురువే ఉత్తముడైనటువంటి గురువు, ఆ గురువే ఆశ్చర్యో వక్త అని ఇక్కడ చెప్పింది. అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు అని. కనుక అలా ఉండాలి గురువు, ఎలా ఉండాలనో ముండకోపనిషత్తు చెప్పింది. ముండకోపనిషత్తులో తద్విజ్ఞానార్థం సగురుమేవా విగచ్చేత్ సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం. తద్విజ్ఞానార్థం, ఈ జ్ఞానాన్ని పొందటం కోసం సహా గురుమేవాభిగచ్చేత్, అతడు గురువుని ఆశ్రయించాలి. అంటే శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు ఎలాంటి వాడు కావాల? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు, వేద విజ్ఞానం తెలిసినటువంటి వాడు. అలాగనే బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు. ఊరికి తెలియటం కాదు, అనుభవం కూడా ఉండాలి. అలా అనుభవం ఉన్నటువంటి గురువు అయితే నిజమైనటువంటి గురువు, అతడే కరుణా సముద్రుడు అవుతాడు, అతడే జ్ఞానాన్ని బోధించగలుగుతాడు, అతడు బోధించినటువంటి జ్ఞానాన్ని బుద్ధి సూక్ష్మతో విన్నటువంటి శిష్యుడు ఖచ్చితంగా మోక్షాన్ని అందుకుంటాడు. కాబట్టి ఇదే జీవితం అని, నా జీవితం అంతా ఇదే అని ఇందులోనే ఉండిపోయేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. నిరంతరం దానికోసమే, ఆత్మానుభూతి కోసమే తప్పించేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. అటువంటి వాడే సద్గురువు, అటువంటి వాడే ఆత్మను గురించి చక్కగా బోధించగలిగినటువంటి వాడు. అందుకే యమధర్మరాజు అంటున్నాడు ఇక్కడ, ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగినటువంటి ఆచార్యుడు అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు, ఆశ్చర్యో వక్త అని తెలియజేసి. నిజమైనటువంటి గురువుకి బాహ్య వేష ఆడంబరాలక్కర్ల, బాహ్యమైనటువంటి వేషాలక్కర్ల, ఇతరుల్ని మోసగించడానికి తనను తాను అన్యాయం చేసుకోవటానికే ఈ ఆడంబరాలన్నీ కూడా. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి శిష్యుడు కూడా కుశలుడే, నైపుణ్యం కలిగినటువంటి వాడే అంటున్నాడు యమధర్మరాజు. ఆత్మను తెలుసుకొని దానితో అనుసంధానమై, ఆత్మతో అనుసంధానమై ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు అని. ఎందుకని? అతడే ఆత్మానుభూతిని పొందగలుగుతాడు. అలా పొందితే ఇక అతడికి ఈ లోకంలో కానీ పైలోకాల్లో కానీ ఎక్కడా నిర్వర్తించాల్సినటువంటి పనులు ఏమీ ఉండవు. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొందాడో అతనికి ఏమీ సాధించాల్సిందేమీ లేదు, ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ, ఇహ అముత్ర ఎక్కడైనా సరే. ఏముంది కానీ అతడు ఆనంద సాగరం, ఆనందమనే సముద్రం, ఆనందమనే సముద్రం. సముద్రంలో పడితే ఇక బయటికి రావటం ఉండదు, ఆనంద సముద్రంలో పడితే ఆనందంలో నుంచి బయటికి రావటం. అందుకని ఆనందాన్ని సాగరంతో పోల్చారు. కుశల అంటే నైపుణ్యం కలిగినటువంటి వాడు, క్షేమంగా ఉన్నవాడు అని కూడా రెండు అర్థాలు ఉన్నాయి. కుశల అంటే నైపుణ్యం కలిగినటువంటి వాడు, క్షేమంగా ఉన్నవాడు. ఈ రెండు అర్థాలు మనం కలిపేయచ్చు, ఇక్కడ సమన్వయం చేయాలి. ఎట్లా? నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆత్మని పొందుతాడు, ఆత్మానుభూతి పొందుతాడు. ఆత్మానుభూతి పొందిన వాడు క్షేమంగా ఉంటాడు. కాబట్టి నైపుణ్యం కలిగిన వాడు క్షేమంగా ఉండేవాడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆత్మను పొందుతాడు, ఆత్మను పొందినటువంటి వాడు క్షేమంగా ఉంటాడు. కాబట్టి రెండు కూడా. ఈ లోకంలో కోటాను కోట్ల మంది మానవులు ఉన్నారు, కోటాను కోట్ల మంది ఈ లోకంలోకి వస్తూ పోతూ ఉంటారు. కానీ అరుదైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందేవాళ్ళు, ఆత్మను తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు, ఆత్మను తెలుసుకునేటువంటి వాళ్ళు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఎన్నో జన్మల యొక్క సుకృతం ఉండాలి, పుణ్యం ఉండాలి. ఎన్నో జన్మల్లో ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన కలిగి ఉండాలి. సరైనటువంటి గురువు కోసం అన్వేషిస్తే దొరక్క, గురువు ఎప్పుడు దొరుకుతాడని ఆలోచించినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అదిగో అలాంటి వాళ్ళకే ఈ జన్మలో ఈ అదృష్టం. ఈ జన్మలో మళ్ళీ ఆ పరిస్థితి ఎవరికైతే ఉందో, ఎవరైతే తప్పిస్తారో వాళ్ళకి మళ్ళీ తర్వాత జన్మలో అటువంటి అదృష్టం కలుగుతుంది. అంతే తప్ప ఏదో కాకతాళీయంగా దానంతది ఏదో గమ్మత్తుగా మా బాబాయ్ చెప్పాడండి, మా బావమర్జి చెప్పాడండి, అందుకని నేను వచ్చానండి, ఈ మాటలన్నీ కూడా వట్టియే. అసలు విషయం ఏమిటంటే అతడికి ఆ ఉంది కాబట్టి. మరి అలా చెబితే వచ్చేవాళ్ళు కనుకైతే మనం ఎంతమంది చెబితే అంతమంది ఎందుకు రావట్లా? కనుక మనకి పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి, మీరందరూ కూడా పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నారు, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నారు. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఎవరి గొప్పతనం లేదు. మీరు చేసినటువంటి కృషి, మీరు చేసినటువంటి సాధన, మీరు చేసినటువంటి సత్కర్మలు ఉపయోగపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కనుక అలాగే చేస్తే మళ్ళీ జన్మకు ఉపయోగపడతాయి. అలా కాకుండా మన బుద్ధి కనుక మారితే మళ్ళీ జన్మలు కాస్త చాలా దూరం పోతాం. కాబట్టి గురువు యొక్క లభ్యత ఆత్మప్రాప్తికి ముఖ్యమైనటువంటిది. అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలంటే సద్గురువు యొక్క లభ్యత ప్రధానమైనటువంటి. ఆత్మను గ్రహించగలిగినటువంటి శిష్యుడు, అటువంటి గురువు ద్వారా ఆత్మను గ్రహించినటువంటి శిష్యుడు అద్భుతమైనటువంటి వాడని యమధర్మరాజు ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నచికేతుడు అలాంటి వాడు అవుతున్నాడు, యమధర్మరాజు ద్వారా జ్ఞానాన్ని పొందబోతున్నాడు. నిజంగా ఈ లోకంలో ఆచార్యుడి సమక్షంలో కూర్చొని ఆత్మవిద్యని శ్రవణం చేసేటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులైనటువంటి వాళ్ళు, ఎంతో అద్భుతమైనటువంటి వాళ్ళు. ఈ ప్రకారంగా యమధర్మరాజు ముందేమో ప్రేయో మార్గంలో లేదా ఈ సుఖభోగాల్లో మునిగి తేలుతూ ఆత్మను గురించి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారో, అంటే గుడ్డివాడి దొరికినట్టుగా వాళ్ళకి దొరుకుతారు. మరి వాళ్ళు కాస్త గోతిలో పడిపోతారు, అలాగనే పతనం అయిపోతారు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తారు, చివరికి యమధర్మరాజు చేతిలో ప్రతిసారి పడాల్సిందే అని చెప్పి, మరి ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటి అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో, దాన్ని అందుకోవటం ఎంత కష్టమో, దాన్ని అందుకునేవాడు ఎంత కుశలుడో, మరి చెప్పేటువంటి గురువు ఎంత అద్భుతమైనటువంటి వాడు, అరుదైనటువంటి వాడు, మరి శిష్యుడు ఎంత నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఇవన్నీ కూడా చెప్పి ఆత్మజ్ఞానాన్ని పొందటమే మానవ జీవిత పరమార్థం అనేటువంటి విషయాన్ని ఇక్కడ రూఢి చేసుకున్నాడు. మరి ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి ఉపాయం ఏమిటి అనేది మనకి 8వ మంత్రంలో చెప్పబోతున్నాడు. మరి దాన్ని మనం రేపు చెప్తాం.